ओम नमो भगवते वासुदेवाया। ओम नमो भगवते वासुदेवाया। ओम नमो भगवते वासुदेवाया। శ్రీమద్ భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం శ్లోకం సంఖ్య 11. శ్రీ భగవానువాచ అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ న అనుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీ భగవానువాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను అశోచ్యాన్ దుఃఖింపదగని వాణిని గూర్చి అన్వశోచ విచారించుచున్నావు త్వం నీవు ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞను కూడిన పలుకులను చ కూడా భాషసే పలుకుచున్నావు గతాసూన్ మరణించిన వారిని గూర్చియు అగతాసూన్ చ జీవించియున్న వారిని గూర్చియు నా అనుశోచంతి దుఃఖింపరు పండితాః పండితులైన వారు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని దుఃఖింపరు. భాష్యం శ్రీకృష్ణ భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి పరోక్షముగా శిష్యుని మూర్ఖుడని పిలుచుచు మందలించుచున్నాడు. నీవు పండితుని మాదిరి పలుకుచున్నావు కానీ దేహమననేమో ఆత్మయననేమో తెలిసిన పండితుడు దేహపు ఏ స్థితిని గూర్చియు శోకింపడని ఎరుగుకున్నావు అని అతడు పలికెను. తరువాతి అధ్యాయములలో వివరింపబడిన రీతి జ్ఞానమనగా భౌతిక పదార్థము ఆత్మ మరియు ఆ రెంటిని నియమించువాని గూర్చి తెలియుటయే. రాజకీయములు లేదా సాంఘిక ఆచారముల కన్నను ధర్మ నియమములకే అధిక ప్రాధాన్యత పొసగవలనని అర్జునుడు వాదించను. కానీ భౌతిక పదార్థము ఆత్మ భగవానుని గూర్చిన జ్ఞానము ధార్మిక నియమముల కన్నను మరింత ముఖ్యమైనదని అతడు ఎరుగకుండెను. అటువంటి జ్ఞానము కొరవడి ఉన్నందున గొప్ప ప్రజ్ఞ కలవానిగా తనను అతడు ప్రదర్శించుకొనుట తగియుండలేదు. ప్రజ్ఞ గలవాడు కానందునే అతడు విచారింపదగని దానిని గూర్చి విచారించను. దేహము ఒకప్పుడు ఉద్భవించి నేడో రేపో రాలిపోయే తీరును. కనుకనే దేహము ఆత్మ ఎంత ముఖ్యమైనది కాదు. ఇది తెలిసిన వాడే నిజముగా ప్రజ్ఞ కలవాడు. భౌతిక దేహపు స్థితి ఎట్లున్నను అట్టి వానికి దుఃఖ కారణము ఏదీనూ లేదు. నమో విష్ణు పాదకృష్ణ వరిష్టాయ భూతీమే భక్తి వేదాంత స్వామిని నామి నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారణ విశేషమన్యవాది పాశ్చాత్య దేశధారణ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇక్కడ 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందుతున్నాడు అన్నమాట. అంటే నేను నీ యొక్క శిష్యుణ్ణి, ఇప్పటి వరకు అంటే స్నేహ సంబంధంతో ఈ విధంగా మాట్లాడాను, అలా అయితే నేను ఎటువంటి దాన్ని తెలుసుకోలేను, అంటే నిజమైన దాన్ని, అంటే నేను ఈ పరిస్థితులు ఏమి చేయాలో నాకు అర్థం కాదు, కాబట్టి ఇప్పుడు కొంచెం సీరియస్గా అంటే తీవ్రంగా పరిగణించి పరిస్థితిని, అంటే అర్జునుడి యొక్క పరిస్థితిని, తన యొక్క పరిస్థితిని తాను తెలుసుకొని కృష్ణుడికి శరణాగతి పొందుతున్నాడు. శిష్యస్థేహం సాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీకు ప్రపన్నం, శరణాగతిని అవుతున్నాను, ఇంకా శిష్యుడిని అవుతున్నాను, కాబట్టి నా ఈ సందిగ్ధ స్థితిలో నేనేం చెయ్యాలి అని అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. ఏమిటి సందిగ్ధ స్థితి అర్జునుడికి? అర్జునుడు అనేక విధాలుగా వాదిస్తూ ఉన్నాడు. ఏమిటి? రాజకీయంగా సాంఘికంగా ఇవన్నీ ఉన్నాయి. ఏంటి? వీటన్నిటికంటే కూడా ధర్మం గొప్పదే అని చెప్తున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు? మొట్టమొదట నువ్వు రాజువి, కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, ఇది రాజు యొక్క ధర్మం అని చెప్తున్నాడు. వీటికంటే కూడా ఇంకా ఉన్నతమైన ధర్మాలు లేదు లేదు వీళ్ళందరూ నా యొక్క, అంటే కృష్ణుడు అర్జునుడు ఏ విధంగా బాధపడుతున్నాడంటే వీళ్ళందరూ కూడా నా యొక్క తల్లిదండ్రులు, వీళ్ళంతా బంధువులు స్నేహితులు, ఇలాగా అనేక మంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరిని చంపి నేను ఏం చేయగలను, చంపితే వచ్చే రాజ్యం ద్వారా, వీళ్ళందరినీ వధించగా వచ్చే రాజ్యం ద్వారా నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను? ఎవరూ మిగలరు. ఎవరైనా ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే తనకి బంధువులు మిత్రులు అందరూ ఉంటే కదా ఆనందంగా ఉండేది. అందరినీ సంహరించిన తర్వాత ఇంకెవరితో ఆనందంగా ఉండగలడు? అదే అనేక విధాలుగా సందిగ్ధం. మేము ఒకవైపు చూస్తే మరి అంతా యుద్ధం అంతా ఏర్పాటయింది, మరి క్షత్రియు యొక్క ధర్మం యుద్ధం చేయడం, కాబట్టి ఇప్పుడు అర్జునుడికి ఏమి చేయాలో అర్థం కావట్లేదు, కనుక కృష్ణుడికి శరణాగతి పొందుతున్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు కృష్ణుడు ఈ శ్లోకం నుంచి అంతే ఇక్కడ మొదలుపెట్టాడు. శ్రీ భగవాను వాచ. భగవాను వాచ అంటే చాలామంది మాయావాదులు కూడా ఇక్కడ చాలామంది ఏమని చెప్తారంటే, ఇతను భగవంతుడి లోపల ఉన్న ఇంకొకటి, కృష్ణుడు నిజంగా భగవంతుడు కాదు, భగవంతుడు కృష్ణుడు లోపల ఉంది నిజమైన పరమాత్మ తత్వం, కృష్ణుడు భగవంతుడు కాడు అని చెప్తూ ఉంటారు. కానీ భగవాను వాచ అంటే భగవంతుడు నేరుగా పలుకుతున్నాడు ఇక్కడ. ఇంకా భగవాన్ అంటే షడైశ్వర్య సంపూర్ణుడు అని, 6 రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి తెలిసే ఎవరికైనా. 6 రకాల ఐశ్వర్యాలు ఏమిటంటే భగవంతుడికి ఉండేవి, జ్ఞాన వైరాగ్యం, శ్లోకం అదేమిటంటే జ్ఞానం, పూర్తి జ్ఞానం ఉంటుంది భగవంతుడికి, అంత అన్నిటి గురించి తెలుసు భగవంతుడికి. అదేవిధంగా పూర్తి వైరాగ్యం ఉంటుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రేయో అంటే ఐశ్వర్యం, పూర్తి ఐశ్వర్యం ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడికి చెందింది, మనకు కనపడేదంతా. ఐశ్వర్యస్య వీర్యస్య పూర్తి శక్తి. అదేవిధంగా యశస్సు అంటే అందరికీ తెలుసు కృష్ణుడు అంటే, ప్రపంచం అంతటా తెలుసు కృష్ణుడు అంటే. ఎందువలన? ఏ విధంగా తెలుసు అందరికీ? భగవద్గీత జ్ఞానం. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం భగవద్గీత గురించి అన్ని దేశాల్లో కూడా తెలుసు. ఐశ్వర్యస్య వీర్యస్య యశస్య శ్రేయ. శ్రీ అంటే పూర్తి సంపదలు, మొట్టమొదటి ఐశ్వర్యం సంపద, యశస్సు అంటే యశస్సు, వీర్యం అంటే శక్తి, శ్రేయ అంటే అందం. తనకి కృష్ణుడు అంత అందగాడు ఎవరూ లేరు. తర్వాత జ్ఞానం, కృష్ణుడికి ఉన్నంత జ్ఞానం అంటే పూర్తిగా ప్రతి అణువులో కూడా ఏం జరుగుతుందో, ఎక్కడేం జరుగుతుందో కూడా కృష్ణుడు చెప్పగలడు. అంత జ్ఞానం ఉందన్నమాట. మనం ఉన్నాం అనుకోండి, మనకి పూర్తి జ్ఞానం ఉందా లేదు? మనకి ఈ ఊరు గురించో, లేదా ఏదో ఒక మోటార్ ఎలా పనిచేస్తుందో, ఇంకేదో పనిచేస్తుందో, ఇంతవరకే మన జ్ఞానం. అంతేగాని కృష్ణుడిలాగా ప్రతి అణువులో, ప్రతి చెట్టులో, ప్రతి జంతువులో, ప్రతి ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలియదు. ఎలా కృష్ణుడికి తెలుస్తుంది? మనకు తెలుసు. ఏంటి, ప్రహ్లాదుడు తండ్రికి చెప్తాడు భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడంటే, ఈ స్తంభంలో ఉన్నాడంటే వెంటనే అక్కడి నుంచి వస్తాడు హిరణ్యకశిపుడు, నరసింహస్వామిలాగా స్తంభం నుంచి వచ్చాడు కదా. ఆ విధంగా ప్రతి అణువులో కూడా ఉండడం వలన అతనికి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ప్రత్యేకంగా వెళ్ళి చూడాల్సిన పని లేదు, ఆయన ప్రతి అణువులో కూడా ఉన్నాడు. జ్ఞాన వైరాగ్యం. వైరాగ్యం ఏ విధంగా, భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేసినప్పటికీ భూమి మీద తన పేరు రాసుకోవాలి, కృష్ణ ఇది నాది, కృష్ణుడిది విష్ణువుది అని మనం రాసుకుంటాం ఇంటి మీద. మనం చిన్న ఇల్లు కడతాం, ఇల్లు పైన ఈ నిలయం, ఆ నిలయం, ఫలాన వాడి నిలయం, రకరకాలుగా, లేదా ఇది నా వస్తువు, నా వస్తువు అని చెప్తాం. కానీ కృష్ణుడు వచ్చి ఇది నాది, ఇది నాది, నాది నాది అని ఏమీ చెప్పడం లేదు. దాన్ని చెప్పుకోవట్లేదు అందరికీ. ఎందువలన, అంతా కనిపించేది అంతా కూడా ఆయన సొత్తు, ఇంకెవరికి చెప్పుకోవడానికి ఏముంది, అంతా అదుంది. అది నిజం అయినా కూడా దాని పట్ల ఆసక్తిని అనేది ఏమి కనబరచడం లేదు, ఇది నాది నాది అని చెప్పట్లే. కాబట్టి ఇది పూర్తి వైరాగ్యం అన్నట్టు, భగవంతుడి యొక్క వైరాగ్యం. మనమేంటి, చిన్న వస్తువు ఉంటే ఇది నాది, ఇది నాది అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా షడైశ్వర్య సంపూర్ణుడు భగవానుడు. ఇక్కడ భగవానుడు అంటే నేరుగా కృష్ణుడు, కృష్ణుడు భగవానుడు. ఇంకెక్కడ కూడాను మన శాస్త్రంలో ఎక్కడా కూడాను భగవానుడు ఉవాచాని దేవ ఊచుహు అంటే దేవతలు చెప్తున్నారు, పరమశివ ఉవాచ లేదా పరమేశ్వర ఉవాచ అంటే శివుడు, లేదా దేవి అంటే పార్వతీదేవి, రకరకాలుగా దేవతలు వాళ్ళ పేర్లు. కానీ భగవానుడు అనేది ఎవరికి వాడరు, కృష్ణుడికి లేదా విష్ణువు నారాయణుడికే వాడతారు పదం. ఇది వ్యాసదేవుల వారు రాసింది. కాబట్టి కృష్ణుడు భగవంతుడు, ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని అందరితో కృష్ణుడు సమానం కాదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ శ్లోకంలో అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, అశోచ్వా నన్వ శోచస్వం, దేనికైతే విచారించకూడదో, దేని గురించి అయితే బాధపడకూడదో, దాని గురించి నువ్వు బాధపడుతున్నావు అని తిడుతున్నాడు. నిజానికి గురువు యొక్క ఒకనొక బాధ్యత ఏంటంటే శిష్యుణ్ణి సరైన మార్గంలో తిరిగి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి అతని యొక్క బోధనలోనే ఉండాలి. దానికోసం తిట్టొచ్చు, మందలించవచ్చు, ఏమైనా చేయొచ్చు శిష్యుణ్ణి. ఎప్పుడైతే శిష్యుడు శరణాగతి పొందుతాడో గురువుకి, గురువు యొక్క అధికారం ఏంటంటే, గురువుకి హక్కు ఉంటుంది అతను ఏ విధంగా అయినా మందలించి కృష్ణుడి వైపు తీసుకెళ్ళడానికి. అంతేగాని తాను మందలించడం, ఇంకేదో ఇంకేదో చేయడం తన స్వార్థం గురించి చేయడు. కృష్ణుడు ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా తిరిగి నిజమైన పరమసత్యాన్ని ఏదైతే ఉందో అది తెలియజేయడం కోసం మందలిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు ఏమని మందలిస్తున్నాడు, నువ్వు దేని గురించి అయితే బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావు. దేని గురించి బాధపడుతున్నాడు ఇక్కడ అర్జునుడు, ఇక్కడ అందరూ కూడాను మా నా బంధువులు, నా స్నేహితులు, మిత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళని నేను చంపినట్లయితే నాకేమొస్తుంది, ఇంకంతా కూడా నాశనం అయిపోతుంది కదా, ఇంకేముంది మిగిలేది అని కుంగి కృష్ణించిపోతున్నాడు అర్జునుడు. దాని గురించి బాధపడకూడదు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎందువలన, నిజమైన జ్ఞానం ఏమిటి అంటే, ఆత్మ మరియు భౌతిక పదార్థం ఈ రెండింటినీ కూడా నియంత్రించే వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మనం ఎవరో నిజానికి, మనం ఎవరో ఆత్మలు. కానీ ఇక్కడ అర్జునుడు దేని గురించి బాధపడుతున్నాడు, వీళ్ళందరూ పోతే ఇంకేముంది, వీళ్ళు నాశనం అయిపోయినట్లే కదా అని అనే బాధపడుతున్నాడు. కానీ వాళ్ళకి నాశనం లేదు. తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది ఇదే అధ్యాయంలో. కృష్ణుడు అనేక శ్లోకాల్లో ఏం చెప్తాడు, ఆత్మకి ఏ విధంగా మరణం, చావు అనేది లేదు, కేవలం ఈ శరీరమే నశ్వరమైంది అని చెప్తాడు. శరీరమే నాశనం అయ్యేది, ఆత్మ నాశనం కాదు. కాబట్టి నిజంగా పండితులైన వారు దాని గురించి ఎవరో బాధపడరు. కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అర్జున, నువ్వు ఒక పండితుడిలాగా ప్రజ్ఞావాదన్ అంటే ప్రజ్ఞ కలిగిన వాడిలాగా, ఒక పెద్ద వేదాంతి లాగా మాట్లాడుతున్నావు, వేదాలని తెలిసిన వాడి లాగా అసలు నీకు తెలియని జ్ఞానమే లేదు అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అని మందలిస్తున్నాడు. ఒక పండితుడి లాగా మాట్లాడుతున్నావు కానీ నీకేమీ తెలియదు నిజమైన ఏ దేన్నైతే ఏది పండితులు దేని గురించి అయితే బాధపడరో నువ్వు దాని గురించే బాధపడుతున్నావు. ఏమిటది, మనం నాశనం అయితే ఆత్మనాశనం, ఎవరైతే మరణిస్తే మొత్తం నాశనం అయిపోయిందని నువ్వు భావిస్తున్నావు. కానీ వాళ్ళు తర్వాత శ్లోకాల్లో వస్తుంది, ఈ శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు అంతేగాని మొత్తం ఏమి నాశనం కాలేదు. దీని గురించి ఎవరో బాధపడరు కానీ నువ్వు బాధపడుతున్నావు. ఎటువంటి స్థితిని గురించి కూడా మనం చూస్తుంటాం అనేక మంది కదా, మన కళ్ళ ముందలే అనేక మంది మరణిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడడం, ఎందుకు ఏడవడం, ఎందువల్లంటే ఈ బాధ ఇదంతా ఎందుకు కలుగుతుందంటే కేవలం ఒకే ఒకటి, మనం ఈ దేహాలం అనుకుంటున్నాం కాబట్టి బాధ కలుగుతుంది. ఇతను ఫలానా వ్యక్తి నా తండ్రి, లేదా ఫలానా వ్యక్తి నా యొక్క తల్లి లేదా కూతురు భార్య, రకరకాలుగా మనం వీళ్ళని ఇలాగే చూస్తున్నాం కానీ వాళ్ళ ఆత్మ యొక్క ఆత్మలో వాళ్ళు భగవంతుడి యొక్క సేవకులు అనే జ్ఞానం వాళ్ళకు లేదు. ఆత్మలు అనేది జ్ఞానం లేదు కాబట్టే మనం బాధపడుతున్నాం. లేదంటే మనం అనేక మంది మన చుట్టూ చూడొచ్చు, చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందలే పెరగడం, మన తండ్రిని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అదే వ్యక్తి ఎప్పుడైతే మరణిస్తాడో శరీరం అక్కడే ఉంది కదా, కానీ అందరూ వేడుస్తూ ఏడుస్తూ ఉంటారు, ఓ నా తండ్రి పోయారు, నా తండ్రి పోయారు, నా తల్లి పోయింది, లేదా నా కొడుకు పోయాడని. ఎందుకు బాధపడ్డాం, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పచ్చు. మనం వెళ్ళి చూడండి ఇక్కడే ఉన్నారు కదా, శరీరం ఇక్కడే ఉంది, మీ ఇంట్లోనే ఉన్నారు, ఎందుకు ఏడుస్తున్నారంటే పోయారు పోయారంట. ఏంటి పోయింది, ఏంటి పోయింది, శరీరం పోయిందా? శరీరం అక్కడే ఉంది, ఇక్కడే ఉంది కదా, ఉంచుకోండి మీ ఇంట్లోనే హ్యాపీగా. లేదు లేదు మా వల్ల కాదు, మేము ఇది శరీరం, ఇది శవం, ఇది శవం, మేము ఉంచుకోమంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు, మా నాన్నగారు పోయారు, ఇక్కడే ఉన్నారు మీ నాన్నగారు, ఎక్కడ పోయారు తెలియదు. ఆ జ్ఞానమే తెలిసిన వాడే నిజమైన పండితుడు, నిజమైన జ్ఞానవంతుడు. నిజంగా జ్ఞానం అంటే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఈ భౌతిక పదార్థాలు ఆత్మ కలిసి ఏం జరుగుతున్నాయి, అంటే శరీరం ఆత్మ లోపల ఉండి, ఈ శరీరం లోపల ఉండి మనం ఏం చేస్తుంటాం, ఏం చేస్తే ఏం జరుగుతుంది, దీని యొక్క గమనం ఏమిటి, అసలు ఎలా జరగాలి, ఎలా ఉంటే నిజంగా ఆత్మ ఆనందంగా ఎప్పుడూ మనం ఆనందంగా ఉండగలం, ఈ జ్ఞానం తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞానవంతుడు, నిజమైన పండితుడు. అంతేగాని ఇవన్నీ మనం ఎవరైనా మరణించగానే ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు జ్ఞానవంతుడు కాదు. నిజంగా కొంచెం బాధ కలుగుతుంది, బాధ అనేది సహజంగా, ఎందువలన మనకి ఆ వ్యక్తితోటి సంబంధం అనేది ఉంది కనుక చాలా కాలంగా బాధ అనేది వస్తుంది. కానీ దాన్ని సహించే గుణం శక్తి కూడా వస్తుంది వాడికి. ఎందువలన, ఈ జ్ఞానం వలన. ఏంటా జ్ఞానం, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేది. ఎందువలన, ఆత్మకి నాశనం లేదు, కాకపోతే ఈ శరీరం వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఆత్మ. దాని గురించి బాధపడే అది ఎప్పుడైనా జరిగేదే కదా. జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఎప్పుడైతే పుట్టినవాడు అందరికి తెలిసింది, గిట్టక మానడు, గిట్టినవాడు తిరిగి పుడతాడు, మరి అందులో బాధపడాల్సింది ఏముంది, కానీ మనం బాధపడతాం. ఇదే మోహం అంటే, ఇదే భ్రమ, ఇదే మాయ. ఏమిటి, మనం ఇదే మన యొక్క ఏదైతే స్థితి ఉందో, ఇది శాశ్వతమైంది, మన శరీరం శాశ్వతమైంది, మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటాం అని మనం అనుకుంటాం, అదే మాయ అంటే. కానీ మనం ఇక్కడ శాశ్వతం కాదు. కృష్ణుడు అనేక తర్వాత శ్లోకాలు చెప్తాడు, దుఃఖాలయం అశాశ్వతం అని. ఇది సంసారం దుఃఖంతో కూడుకుంది మరియు అశాశ్వతమైంది. ఏదైతే మనకి సంపద, ధనం, బంధువులు, ఇవన్నీ ప్రతి ఒక్కటి మన చుట్టూ ఉన్నవన్నీ కూడాను అశాశ్వతమైనవి, శాశ్వతమైంది ఏదీ లేదు. కానీ మనమేం దేని గురించి బాధపడుతున్నాం, దాని గురించే బాధపడుతున్నాం. 24 గంటలు దాని గురించే కృషి చేస్తున్నాం, అవి చక్కగా ఉండాలి, వాటిని నియమించుకోవడం కోసం, వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం 24 గంటలు గాడిదలాగా పనిచేస్తాం. కానీ నిజమైన మార్గం ఏదైతే ఉందో కృష్ణ చైతన్యాన్ని, దీన్ని తీసుకోవడానికి మనం ముందుకు రాం, సమయాన్ని దాని గురించి వెచ్చించాం. మిగతా వాటిల్లో, తాత్కాలికమైన వాటిల్లోనే సమయం అంతా కూడా వృధా చేస్తున్నాం. మనిషి జీవితంలో మనిషికి ఒక శక్తి అనేది ఉంటుంది జీవితంలో, అనేక రకాల ప్రాణవాయువులు ఇవన్నీ, వీటన్నింటిని కూడా వాటిలో వాడుతున్నాం. కానీ తాత్కాలికమైన వాటిని మనం ఇంకా ఎక్కువ కూడగట్టుకోవడంలోనూ, వాటిని అంటే సరిగ్గా చూసుకోవడంలోని వీటిలోనే గడుపుతున్నాం కానీ మనకి ఆత్మకి కావాల్సింది ఏమిటి? ఆత్మ మనం ఏ విధంగా ఆనందంగా ఉండగలం? నిజంగా అసలు మనిషి జీవిత లక్ష్యం ఏమిటి? ఇది తెలుసుకునే మార్గంలో ఎక్కడ మనం సమయాన్ని వెచ్చించడం లేదు కదా. కాబట్టి ఇక్కడ మనం దాంట్లో ఉత్సాహం కలిగి ఉండాలి. అది తెలుసుకున్న వాడే జ్ఞానవంతుడు అన్నమాట. ఇంకా దేహం ఒకరోజు మనకి వచ్చింది, ప్రాప్తించింది, ఒక 20 ఏళ్ళు తర్వాత ఇంకో 40 ఏళ్ళలో మనం పోతుంది. ఇంకా చాణిక్య పండితుడు కూడా చెప్తున్నాడు, స్మర నిత్యం అనిత్యతాం, అంటే ప్రతిరోజు మనం ప్రతి క్షణం కూడా దేన్ని అనిత్యతాం, ఇదంతా కూడా అనిత్యమైంది అనేది మనం మనసులో ఉంటే అప్పుడు దుఃఖం అనేది రాదు. ఎందువల్ల మనకు తెలుసు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చుట్టూ కనిపించే వస్తువులు అన్నీ కూడాను అనిత్యమైనవి, అంటే శాశ్వతమైనవి కాదు, తాత్కాలికమైనవి. ఏది శాశ్వతమైనది లేదు ఇక్కడ. మరి ఏమిటి శాశ్వతమైంది? ఏదైనా ఉందా అంటే, ఉందా ఏదైనా శాశ్వతమైంది ఇక్కడ? దాని గురించి ఆలోచించాలి. ఏమిటది శాశ్వతమైంది? అవును, ఆత్మ శాశ్వతమైంది. మరి శాశ్వతంగా ఉండే ఆత్మ నిజంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? దేని గురించి తెలుసుకోవాలి? పరమాత్మ. ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఆత్మ ఏ ఈ జీవితం తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది, మనం ఏమి చేస్తే ఆనందంగా ఉండగలం ఈ జీవితంలో కూడా, వీటి గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మనం నిజంగా ఆనందంగా ఉండగలం. ఆ జ్ఞానం వల్లనే ఆనందంగా ఉండగలం. ఇంకా మిగతా ఎటువంటి జ్ఞానాన్ని పొందినా మనం ఆనందంగా ఉండలేము. ఇక్కడ ఇంకా చూసినట్లయితే మనకి శాస్త్రంలో చాలామంది అంటారు, మరి అలా అయితే మరి మీ తల్లిదండ్రుల సంగతి ఏంటి, వాళ్ళని వదిలేశారు మీరు, లేదా మరి నేనెప్పుడు కూడా మాకు అనేకమైన పనులున్నాయి, మేమేమి పని చేయకపోతే మా పొట్ట గడిచేది ఎలాగా, మేము ఎప్పుడు హరే రామ హరే కృష్ణ అనుకుంటే మాకెలా గడుస్తుంది, ఇలా అనేకమైనవి చెప్తుంటారు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, శాస్త్రంలో కూడా రకరకాల స్థాయిలు ఉన్నాయన్నమాట. ఏమిటి ఇక్కడ మొట్టమొదట మనం చూసినట్లయితే, రాజకీయం సాంఘిక ఆచారాల కన్నను ధర్మం గొప్పది. ధర్మం కంటే, అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం ఏమిటి ధర్మాల్లో? ఇక్కడ చెప్పారు, భగవాన్ను గురించిన జ్ఞానము ధార్మిక నియమముల కన్నను మరింత ముఖ్యమైనదని అతడు ఎరుగుకుండెను. భగవంతుడి గురించిన జ్ఞానం ఏదైతే ఉందో ఇది అన్నింటికంటే ఉత్తమమైనది. ఇక్కడ ఏమిటి అర్జునుడు అంటే, అర్జునుడు ఎందుకు బాధపడుతున్నాడంటే ఒకే ఒకటి కారణం, ఈ బాధ అంతటికి కూడా కారణం ఒకటే, ఏంటో తెలుసా ఎవరికైనా? కారణం ఏంటంటే, కృష్ణుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు, అయిపోతారు, కానీ ఆ యుద్ధం చేయట్లేదు కాబట్టి బాధపడుతున్నాడు అర్జునుడు. ఎందువలన? ఇక్కడ అన్నింటికంటే భగవాన్ను గురించి జ్ఞానం ఉత్తమమైంది. కృష్ణుడు స్వయంగా భగవంతుడు, భగవంతుడు ఏది చెప్తే అది చేస్తే మనం ఆనందంగా ఉంటాం. అది బంధువుల్ని చంపొచ్చు, భార్యనే చంపొచ్చు, లేదా తల్లిదండ్రులనే చంపొచ్చు, ఎవరినైనా, అది భగవంతుడు ఇచ్చిన ఉపదేశం అయితే అది ఎటువంటిదైనా, భగవంతుడు నాకు ఆనందం కలిగిస్తుంది నువ్వు ఇది చేయి అంటే చేసేయాలంతే. ఎందువలన? అన్నింటినీ నియంత్రించేవాడు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేది భగవంతుడి ద్వారా ఇవ్వబడింది, కానీ మనం వెనకాడుతున్నాం నా బంధువులు నా వాళ్ళు వీళ్ళు అని. అర్జునుడు ఇక్కడ ఏంటి, ఒక సామాన్య మానవుడు లాగా పాత్ర పోషించి మనందరికీ కూడా ఈ జ్ఞానం తెలియడం కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనమేం యుద్ధం చేయడం లేదు, కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ బంధువులు కానీ చుట్టాలు వీళ్ళందరూ కూడా శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతం, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, భగవంతుడు చేసే సేవ ఇది శాశ్వతమైంది. మిగతా ఏవైనా ఉంటే పాపం పుణ్యం రెండూ ఉన్నాయి, వాటి వలన పుణ్యం ఉంటే స్వర్గభోగాలు అనుభవిస్తాం, లేదా ఇదే సంసారంలో మంచి సదుపాయాలు అనుభవిస్తాం, లేదా పాపం చేస్తే నరకాన్ని అనుభవిస్తాం, వచ్చే జన్మలో దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తాం. కానీ ఈ రెండు కాకుండా భగవంతుడి సేవ అనేది పాపం పుణ్యం రెండింటినీ కూడా ఇవ్వదు, ఈ రెండింటికి కూడా అతీతమైంది. ఎందువలన? కృష్ణుడు అన్నిటికి కూడా అతీతమైన వాడు భగవంతుడు. ఏది? త్రిగుణాలకి. త్రిగుణాలలో జరిగేది సత్వరజస్తమో గుణాల్లో జరిగేది ఈ పాపం పుణ్యం ఇవన్నీ అనుభవించడం అని. వీటన్నిటి కూడా అతీతుడు భగవంతుడు కనుక ఎప్పుడైతే భగవంతుడిని మనం సేవిస్తూ ఉంటామో మనం అప్పుడు ఏం జరుగుతుంది, వీటికి అతీతులో మనం కూడా అవుతాము. అప్పుడు మనకు కూడా దుఃఖం అనేది ఉండదు. ఒకవేళ ఉన్న అది తాత్కాలికమే. ఎందువలన మనకి అసలైన జ్ఞానం ఉంది మనకి ఇప్పుడు. ఏంటి, మనం ఆత్మలం. ఇంకా మనం ఎవరి సేవకులం? కృష్ణుడి సేవకులం, భగవంతుడి సేవకులం. భగవంతుడు ఎవరు? శ్రీ భగవాను వాచ. ఈరోజు శ్లోకం అది మొట్టమొదట మొదలైంది. భగవంతుడు ఎవరు? వ్యాసదేవులు వారు ఏమని చెప్తున్నారు? శ్రీ భగవాను వాచ. ఎవరిని చెప్తున్నారు? కృష్ణుణ్ణి. కృష్ణుడు భగవంతుడు, నారాయణుడు భగవంతుడు, విష్ణు భగవంతుడు, మిగతా అందరూ భగవంతుడు కాదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఏంటంటే తేడా తెలుసుకోవాలి. దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు? దేవతలకి భగవంతుడికి తేడా ఉంది. అందరూ భగవంతుడు కాదు. దేవతలు వేరు, భగవంతుడు వేరు. అందువల్లనే ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఇంద్రుడు అనేకమైన ఎవరైనా ఋషులు యోగులు యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు భయపడిపోతాడు. తన యొక్క స్థానానికి ఏమైనా భంగం కలుగుతుందేమో, ఇంద్ర పదవికి ఎవరైనా వచ్చేస్తారేమో, మళ్ళీ అతన్ని కిందకు దోసేస్తారేమో అని తెలుసు కదా. ఇది మనకి తెలుసా, ఆటంకాలు కలిగి చేస్తుంటాడు ఋషులకి మునులకి పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నప్పుడు. శ్రీమద్ భాగవతంలో అవన్నీ వస్తాయి. ఎందువల్లంటే అది కూడా శాశ్వతమైంది కాదు. మరి వాళ్ళు ఎలా భగవంతుడు అవుతారు? కానీ కృష్ణుడు స్వయంగా భగవంతుడు. ప్రతి అణువులో కూడా, ప్రతి సర్వస్యచి అహం హృది సన్నివిష్టు అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో కూడా నేను ఉన్నానని కృష్ణుడు చెప్తున్నాడు. మరి మనం ఉండలేము. సాధారణ జీవులు ఎవరూ కూడా ప్రతి అణువులో కూడా ఉండలేము. మనం ఒక చోటే ఉండగలం. కానీ భగవంతుడు అనేక చోట్ల ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు భగవంతుడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్లే నిజంగా ఆనందంగా ఉండగలరు. లేదంటే ఆనందం లేదు. లేదంటే ఈ విధంగా మనం దుఃఖించాల్సిందే, ఇది నాది, ఇది నాది, 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 నాది అనుకోండి. ఇదంతా కూడా శరీరానికి సంబంధించినవి ఇవన్నీ. ఆత్మకి సంబంధించింది ఇక్కడ ఏమి లేదు భౌతిక సంసారంలో. ఆత్మకు సంబంధించింది ఒకటే, భగవంతుడిని సేవించడం, కృష్ణుని సేవించడం, ఆ జ్ఞానం తెలుసుకోవడం. ఎవరైతే ఆ జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళకి దుఃఖం అనేది కలగదు. ఇవన్నీ కూడా ఎందుకు మనం ఈ దేహం అని అనుకోవడం వల్లనే ఇన్ని బాధలు మనకి కలుగుతూ ఉన్నాయి, అనేక బాధలు. ఎప్పుడైతే మనం ఆత్మలం, కృష్ణుడి యొక్క సేవకులం అనే భావం ఎప్పుడైతే, అనే జ్ఞానం అయితే మనం ఎప్పుడైతే వస్తుందో, అది ఎప్పుడైతే మన మనసులో నాటుకుపోతుందో, అప్పుడు దుఃఖం అనేది ఉండదు. అప్పటి వరకు దుఃఖాన్ని అనుభవించాల్సిందే. ఇంకా గురువు యొక్క బాధ్యత ఏమిటి? శిష్యుణ్ణి తిరిగి భగవంతుడి యొక్క చేతనంలోకి, అంటే కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం గురువు యొక్క బాధ్యత. అంతేగాని ఈ రోజుల్లో ఉన్నట్లుగా గురువు అంటే కేవలం ఆశీర్వాదం ఇచ్చి నీకు అంతా మంచి జరుగుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది, ఇది ఆధ్యాత్మిక జీవితం కాదు. ఇది భౌతికమైన లాభం ఇవన్నీ. ఆధ్యాత్మిక జీవనం అంటే ఆత్మకి ఆనందాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. అది ఆధ్యాత్మిక జీవనం. ఇవన్నీ కూడా భౌతికమైనవి. ఇవన్నీ ఒకసారి వస్తాయి, మళ్ళీ పోతాయి. మన జాతకం ప్రకారం, పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ ప్రకారం మనం వీటిని అనుభవిస్తాం, కష్టం సుఖం రెండింటిని. మళ్ళీ ఇవన్నీ పోయేవి, మళ్ళీ దీని ద్వారా వచ్చే ఫలితాన్ని మళ్ళీ అనుభవిస్తాం. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అంటే దుఃఖ దోషాను దర్శనం. ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో, జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ నాలుగింటి నుంచి తప్పించేవాడే ఆధ్యాత్మిక గురువు, బయటికి తీసుకెళ్ళగలిగేవాడు. అటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. అంతేగాని ఏదో భౌతికమైనవి, ఉద్యోగం లేదా మంచి భార్యో, సంతానం లేదా ఇంకేదో ఇంకేదో వస్తే దానివల్ల ఏముంది? అది భౌతికమైందే, తాత్కాలికమైందే. కానీ శాశ్వతమైన ఆనందం ఆత్మకు కావాలంటే దివ్య జ్ఞానం మనం తెలుసుకోవాలి ఆచార్యుడి ద్వారా. దివ్య జ్ఞానం ఏంటి? తిరిగి కృష్ణుడికి శరణాగతి పొందడం. ఏ విధంగా అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందారు, అదేవిధంగా ఇది భగవద్గీత చదివిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే కృష్ణుడికి శరణాగతి పొందాలి. అదే భగవద్గీత చదివి అర్థం చేసుకోవడం. ఇంకా చెప్పాలంటే నేరుగా చదివి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారు, గీతాసారం అంటే ఎవరి పని వాళ్ళు చేయండి, జరిగిందంతా మంచిదే, జరుగుతుంది మంచిదే, జరగబోయేది మంచిదే, అంతా మంచిదే. అయితే భగవద్గీత చదవడం ఎందుకు, ఇక్కడికి రావడం ఎందుకు, మనం వినడం ఎందుకు? అంతా మంచిదేగా, ఎక్కడున్నా పర్లేదుగా. అది అసలు భగవద్గీతకు సంబంధం లేదు ఆ వాక్యాలకి, అసలు దీనికి. అంతా మంచిదైతే మనం భగవద్గీత చదవడం ఎందుకు, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళడం ఎందుకు, మందిరం వెళ్ళడం ఎందుకు? నేను ఎక్కడున్నా మంచిగా జరుగుతుంది కదా, అసలు నాకు భగవద్గీత కూడా పనేంటి? ఆలోచించారు ఇది ఎప్పుడైనా? అంతా ఇక్కడ మంచి ఏం జరగడం లేదు. మనకి జరుగుతుంది అంతా కూడా దుఃఖం అనుభవిస్తూ ఉన్నాం కాదా, కృష్ణుడు చెప్తున్నాడు దుఃఖాలయం అశాశ్వతం అని. అంతా మంచిదని ఎవరు చెప్తున్నారు? ఇది ఎవరో పుట్టించారు మధ్యలో ఏదో ఒక చాట్ వేసి గీతా సారం అని పేరుతోటి, కానీ అది నిజం కాదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం, అది అన్ని వదిలేసి నన్ను శరణాగతి పొందండి అని చెప్తున్నాడు చివరి అధ్యాయం. ఇక్కడ అర్జునుడు ఏ విధంగా చేయాలనేది కూడా చేసి చూపిస్తున్నాడు. అర్జునుడికి కృష్ణుడు జ్ఞానం ఇస్తున్నాడు. ఒక ఆధ్యాత్మిక గురు ఏ విధంగా జ్ఞానం ఇవ్వాలనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు భగవద్గీత ద్వారా. అది దివ్యమైన జ్ఞానం, అది ఆధ్యాత్మిక గురువు అంటే. అంతేగాని ఏదో భౌతికమైన దీవెనలు ఇవ్వడం, ఏదో యజ్ఞాలు చేస్తే మీకు వస్తవి, ఇవన్నీ కూడా మంచియే. ఏ విధంగా భౌతికమైన ప్రయోజనం కోసమే ఇవన్నీ. అంతేగాని ఆత్మానందం అనేది వాటిలో లేదు. ఇవన్నీ యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా కర్మకాండ అంటారు. అంటే మనకేదో భౌతికమైన లాభాల కోసం చేస్తాం, అవన్నీ శాస్త్రంలో ఉన్నాయి, అవేం చెడు పనులు కాదు. కానీ దానివల్ల దివ్యమైన ఆనందం అనేది లేదు. మళ్ళీ భౌతిక సంసారంలోనే జన్మ మృత్యు జరావ్యాధి ఈ నాలుగు కష్టాలు ఎప్పుడు నిరంతరం అనేక జీవరాశుల్లో అనుభవిస్తూనే ఉండాలి. కాబట్టి ఏ విధంగా అయితే అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొంది వింటున్నాడో ఆ విధంగా మనం కూడా ఆధ్యాత్మిక గురువుకి, ముఖ్యంగా ఈ భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో చెప్తున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షియో విదుహు. ఇప్పుడు ఏదైతే మేమున్నాము ఒక పరంపర ద్వారా మన జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్తుంది. చాలామంది బయట అనేక మంది చెప్తుంటారు భగవద్గీత, కానీ కృష్ణుడికి శరణాగతి పొందాలి అనేది అక్కడ మనకి అర్థం కాదు. కృష్ణుడు భగవంతుడు అనేది కూడా అర్థం కాదు. ఇంకా చాలామంది నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, కాకపోతే నీకు తెలియదు, నాకు తెలుసు, నువ్వు నాకు శరణాగతి పొందితే నువ్వు కూడా భగవంతుడు అయిపోతావు అని చెప్తారు. అది సాధ్యమా? మరి భగవంతుడు అయితే ప్రతి అణువులో ఉన్న ప్రతి అంత జ్ఞానం, అంత ఐశ్వర్యం అందరూ అతనికి ఆకర్షితులు అవ్వాలి. అలా అయ్యారా వాళ్ళు? ఎవరైతే నేను భగవంతుడినే నువ్వు అవ్వచ్చు అని చెప్తున్నారు, మరి వాళ్ళు ఆ విధంగా ఆ స్థానంలో ఉన్నారంటే లేరు. కాబట్టి జీవుడి యొక్క స్థితి ఏమిటంటే కృష్ణుడికి శరణాగతి పొంది కృష్ణుడు సేవకుడు అవ్వడం, కృష్ణుడు భక్తుడు అవ్వడం. అందువల్ల ఇక్కడ ప్రభుపాదులు వారు కూడా రాశారు ఏంటి, పూర్ణ పురుషోత్తముడు. ఇంకెవరు పురుషోత్తముడు కాదు, పూర్ణ పురుషోత్తముడు ఎవరు? కృష్ణుడు. ఇంకా అసలు నిజానికి చెప్పాలంటే పురుషులు ఎవరు లేరు అసలు ఈ సృష్టిలో, అందరూ కూడా స్త్రీలే. స్త్రీ అంటే భోగింపబడేది, అనుభవింపబడేది పురుషుడి ద్వారా. పురుషుడు కృష్ణుడు ప్రతి ఒక్కటి కూడా స్త్రీ, అంటే ప్రకృతి ఇదంతా కూడా. మనం కూడా స్త్రీ తత్వమే, మంద కూడా మనం కూడా కృష్ణుడి ఆనందం కోసం మనం ఉన్నాం. ఇప్పుడు తాత్కాలికంగా పురుషుడి యొక్క శరీరం, కొంతమందికి స్త్రీ శరీరం వచ్చింది. మనం పూర్వజన్మలో అనేక సార్లు స్త్రీ శరీరాన్ని పొందుండొచ్చు, మళ్ళీ వచ్చే జన్మలో స్త్రీ శరీరం పొందొచ్చు. శరీరం మార్చడం కానీ ఆ భోగింపబడేది, మనమందరం కూడా కృష్ణుడి ద్వారా భోగింపబడడానికి ఉన్నాం, అంటే అనుభవించడానికి. కృష్ణుడు మనల్ని యొక్క సేవను తీసుకొని ఆనందిస్తాడు, కానీ మనం ఇప్పుడు దాన్ని తిరస్కరించి ఉన్నాం, అది సమస్య. అందువల్లనే మనకి దుఃఖం. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ కృష్ణుడికి శరణాగతి పొందుతామో మళ్ళీ ఆ సంబంధం అనేది ఏర్పడుతుంది, అప్పుడు నిజమైన ఆనందం అనేది మళ్ళీ పూర్వం ఏదైతే ఉందో కృష్ణుడితోటి ఆ సేవాభావం, ఆ సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనం ఒక మధ్యలో ఒక పాయింట్ చెప్పుకుంటున్నాం, ఈ విధంగా ధర్మం శాస్త్రంలో అనేక స్థాయిలు ఉన్నాయి. అన్నిటిలో ఉత్తమమైనది ఏంటంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. కాబట్టి నువ్వు దాన్ని విస్మరించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు ఇక్కడ. ఏమిటి, కృష్ణుడు తానిచ్చిన ఉపదేశం ఏదైతే ఉందో అన్నిటికంటే ఉత్తమమైనది అదే. ఏమిటి? యుద్ధం చేయడం. అది ఎప్పుడైతే చేయట్లేదో, అర్జునుడు చేయనన్నాడో, చేయడానికి వెనుకాడాడో, అంతా గందరగోళం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. అదేవిధంగా మనం కూడా, మనం ఏం చేస్తున్నాం, కర్మకాండ ఇది అది లేదా ఈ యజ్ఞం ఆ యజ్ఞం రకరకాల అన్నీ చేస్తున్నాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నాకు శరణాగతి పొందు అని. అది మాత్రం చేయట్లేదు, మిగతా అన్నీ చేస్తాం. కాబట్టి ఎన్ని సంపదలు వచ్చినా ఎంత ఇది ఉన్నా మనశ్శాంతి అనేది, నిజమైన ఆనందం అనేది మనకి ఉండదు. ఇంకా ఈ భౌతిక సమస్యలు ఏదైతే భౌతిక సంసారంలో ఉండే సమస్యలు ఉన్నాయో, జన్మ మృత్యు జరావ్యాధి, వీటి నుంచి బయటపడం. కాబట్టి శరణాగతి, ఆధ్యాత్మిక గురువు శరణాగతి పొంది వినడం అనేది చాలా ముఖ్యం. అందులో కూడా ఒక గురు శిష్య పరంపరలో ఇప్పుడు మేము ఇక్కడ ఇది బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఇది మీరన్నారు మనం అనేక రకాల పాటలు, రకరకాల పాటలు, కానీ ఇది ఒక ఆచార్యం, ఒక పద్ధతిగా వస్తుంది కాబట్టి మనం అదే పాడుతున్నాం అన్నమాట. ఇంకా ఉన్నాయి, అది మిగతా అప్పుడు పాడతాం. ఇదేంటంటే ఈ పద్ధతి మనం ఈ ప్రవచనం ముందలే ఇది, మిగతా సమయంలో మనం అనేకమైన ఉన్నాయి అవి వైష్ణవ గీతాలు పాడతాం. మన ఏంటంటే ఒక పరంపర, అందువల్లనే గురువు గారు ఏ విధంగా ఇచ్చారో మనం అదే విధంగా మనం ఫాలో అవుతూ ఆచరిస్తూ ఉండాలి. అప్పుడే మనం భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వగలం, లేదంటే భగవంతుడు ఆనందించడు మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే. ఇక్కడ కృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుడు చేసినట్లయితే ఇదంతా కూడా ఉండేది కాదు, ఇంత బాధ ఇవంతా ఉండేది కాదు అర్జునుడికి. కానీ ఎప్పుడైతే చేయలేదు యుద్ధం చేయకుండా అక్కడే నేను చేయలేను నా వాళ్ళు వీళ్ళందరూ అంటే అప్పుడు బాధ వచ్చేసింది అర్జునుడికి, దుఃఖం అనేది వచ్చింది. కాబట్టి మనం ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొంది ప్రశ్నించాలి, ఏ విధంగా నేను భౌతిక సంసారం నుండి బయటపడగలం, అంటే ఈ దుఃఖం వస్తుంది ఈ దుఃఖం నుంచి ఎలాగ బయటపడగలం, ఏమిటి మార్గం, అసలు నేను ఎవరిని, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, ఏ విధంగా నేను పరమసత్యాన్ని తెలుసుకోగలం, ఏంటి పరమసత్యం అనేది ప్రశ్నించాలి. అది నిజంగా గురు శిష్య సంబంధం అంటే దానివలన నిజమైన ఆనందాన్ని మనం అనుభవించగలం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా? జర, జన్మ అంటే పుట్టడం, మృత్యు అంటే మరణించడం, జర అంటే ముసలితనం, వ్యాధి అంటే తెలుసు మనకి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.